హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం సెప్టెంబర్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్. ప్రతివారం మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఏం చేస్తే మీ కుటుంబ సభ్యులందరూ కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారో, ఎటువంటి లైఫ్ స్టైల్ పాటించడం వలన, ఎటువంటి ఆహారం తీసుకోవడం వలన జబ్బులు మీ దగ్గరికి రాకుండా ఉంటాయో, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఉంటుందో, హానికరమైన ఔషధాలు, ప్రమాదకరమైన శస్త్రచికిత్సలు అవసరం లేకుండా మీరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారో, వీటిని విపులంగా విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను. గత కొద్ది వారాలుగా మనుషుల్లో రకరకాల ప్రకృతులు లేదా బాడీ టైప్స్, ఆ ప్రకృతులు ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రకృతిని, ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది మిస్ అయిన వారు పాత ఆర్కైవ్స్లోకి వెళ్ళి ఇది వింటే హెల్త్ని కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది, మన ప్రకృతి మనకు తెలిస్తే కనుక. ఇక ఈ వారం మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి, మన జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతోంది, దాంట్లో వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయం గురించి చర్చించుకుందాం. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చాలా ముఖ్యమైన పార్ట్ మన శరీరంలో. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే మన శరీరంలో వైశ్వానరుడి రూపంలో, అగ్ని రూపంలో మన శరీరంలో ఉంటూ మనం తీసుకునేటువంటి వివిధ రకాలటువంటి ఆహార పదార్థాలని మనకి శక్తిగా మార్చి మన శరీరంలో జీర్ణ ప్రక్రియని నేనే చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే సాక్షాత్తు భగవంతుడే అగ్ని రూపంలో మన శరీరంలో ఉన్నాడు. అగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్. ఎట్లా అయితే బయట అగ్ని కాలడానికి ఫ్యూయల్ కావాలో, అంటే బొగ్గులు కావచ్చు, కర్రలు కావచ్చు, వాటిని కాల్చి తద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం మనం. ఆ ఎనర్జీతో నీళ్లు కాచుకుంటాం, అన్నం వండుకుంటాం, ఇంకేదైనా రకరకాల పద్ధతులకు వాడతాం. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం ఫ్యూయల్గా ఈ జాటరాగ్ని మన శరీరానికి కావలసినటువంటి శక్తిని తయారు చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల ఆర్గాన్స్, ఆర్గాన్ సిస్టమ్స్, టిష్యూస్, మజిల్స్, ఇలాంటివన్నీ, బోన్స్, టెండాన్స్, లిగమెంట్స్, అన్నీ వైటల్ ఆర్గాన్స్, వాటన్నిటికీ కూడా పాత కణాలు చనిపోతుంటే కొత్త కణాలు పుట్టేలాగా చేస్తుంది. సో అంత ముఖ్యమైనది ఈ డైజెస్టివ్ సిస్టమ్. అయితే డైజెస్టివ్ సిస్టమ్ ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. అంతకన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శరీరం అంటే ఏంటి. శరీరం అనేది ఒక గడ్డకట్టిన శిల్పంలాగా, ప్రకృతిలో ఒక సపరేట్ ఎంటిటీ లాగా ఉన్నది కాదు. శరీరము ప్రకృతితో మమేకమై ఉంటుంది. శరీరం అనేది ఒక ప్రవహించే నది లాంటిది. అంటే యు కెనాట్ స్టెప్ ఇన్ ద సేమ్ వాటర్ ట్వైస్ దో యు స్టెప్ ఇన్ ద సేమ్ రివర్ అని ఎవరో మహానుభావుడు చెప్పాట. అలాగే మనం అదే నదిలో రెండోసారి కాలు పెట్టినా అదే నీటిలో కాలు పెట్టాం, నీరు మారిపోతుంటుంది. నది అక్కడే ఉంటుంది, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంటుంది. మన శరీరం కూడా ప్రవహించే నది లాంటిది. పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మన శరీరంలో ఉండే అన్ని కణాలు కూడా పాతవి చనిపోతాయి, కొత్తవి పుడుతుంటాయి. ఇలా పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు పుడుతూ ఒక ప్రవహించే నదిలాగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని నిరంతరం పోషిస్తూ, నిరంతరం ఈ ప్రక్రియలకు శక్తిని అందిస్తూ, మన ఉనికిని చాటుతూ, మనకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని అందిస్తూ, మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని మనంగా మార్చే ప్రక్రియ జీర్ణ ప్రక్రియ. అటువంటి జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగితే ఎటువంటి జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని ఆయుర్వేదం చెప్తారు. ఎప్పుడైతే జీర్ణ ప్రక్రియలో సమస్యలు మొదలవుతాయో అప్పుడే కొత్త కొత్త జబ్బులు, పర్టికులర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఈ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఒకప్పటి జబ్బులు, ఇప్పుడు కొత్తగా వచ్చే జబ్బులన్నీ కూడా డైజెస్ట్ సిస్టంలో డిస్టర్బెన్స్తో స్టార్ట్ అవుతాయన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలు, మన ఎముకలు కావచ్చు, కండరాలు కావచ్చు, రక్తం కావచ్చు, చర్మం కావచ్చు, అన్నీ కూడా వాటిలో ఉండే కణాలు ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్గా వాటి పని చేసుకుని కొన్నాళ్ళకు ఆ కణాలు చనిపోతాయి, వాటి స్థానంలో కొత్త కణాలు వస్తాయి. మన శరీరంలో 98% ఉన్నటువంటి కణాలు, వాటి లోపల ఉండే యాటమ్స్, వీటన్నింటినీ గమనిస్తే సంవత్సరం క్రితం ఉన్న ఏవి కూడా ఈరోజు మన శరీరంలో కనబడవు. కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతుంటాయి, కొత్త కణాలు పుడుతుంటాయి. ఉదాహరణకి మన శరీరంలో ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకల్లో ఉండే కణాలు 3 నెలల్లో పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడతాయి. చర్మంలో అయితే 1 నెలలోనే పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడతాయి పూర్తిగా. పాత చిన్న ఒక అంటే ఒక చర్మంలో ఉండే ఒక కణం బతికేది 1 నెలే. మనందరికీ తెలుసు మనం రక్తదానం చేస్తాము మళ్ళీ కొత్త రక్తం తయారవుతుంది అని. ఆర్బీసీ తాలూకా లైఫ్ 4 మంత్స్, 4 నెలల్లో మళ్ళీ కొత్త రక్తం పూర్తిగా తయారైపోతుంది శరీరంలో. అలా లివర్లో 45 రోజుల్లో కొత్త కణాలు తయారవుతాయి, పాత కణాలు చనిపోయి. ఈ స్టమక్ వాల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్లో ఉండే కణాలు అయితే 4 రోజులు 5 రోజుల్లోనే పాతవి చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఇలా కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే మన శరీరం అనేది ఒక పెద్ద భవంతి లాంటిది. అందులోపల ఉండే ఇటుకలు కంటిన్యూస్గా పాత ఇటుకలు తీసేసి కొత్త ఇటుకలు పెడుతున్నాం, పాత ఇటుకలు తీసేసి కొత్త ఇటుకలు పెడుతున్నాం. ఎప్పుడు చూసినా అది ఒకేలాంటి బిల్డింగ్లా కనబడుతూ ఉంటుంది, కానీ జస్ట్ కొన్నాళ్ళలో పాత ఇటుకలు అన్నీ పోయి కొత్త ఇటుకలు వచ్చేస్తాయి. అండ్ అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ అనేది. ఈ ఎక్స్చేంజ్ అనేది ఏదైతే జరుగుతుందో ఇది ఎప్పటికీ జరుగుతుంది. ఈ శరీరంలోని పాత కణాలు పోయి కొత్త కణాలు వస్తుంటాయి. ఈ పాత కణాలు ఎక్కడికి పోతున్నాయి, ఈ విషయంలోకి వెళ్ళిపోతున్నాయి, ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ప్రకృతి నుంచే మనం కొత్త కణాలు తీసుకుంటున్నాం, ప్రకృతిలోంచే మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. సో ఈ ప్రక్రియలో ఏముంది, మన శరీరంలో జరిగే డైజెస్టివ్ సిస్టమ్, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్, అలాగే ఎక్స్క్రీషన్, ఎలిమినేషన్, ఇవన్నీ కూడా వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ పాత కణాలు చనిపోవడం, కొత్త కణాలు పుట్టడం అనేటువంటి ప్రక్రియ ఉందో ఇది మన బ్రెయిన్ అనుకుని చేసేది కాదు, ఆటోమేటిక్గా శరీరంలో మనకేం తెలియకుండానే జరిగిపోతుంది ఇన్వాలంటరీగా. అయితే మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు దీన్ని, ఎవరు ఒక ఆర్డర్లో అయ్యేలాగ చేస్తున్నారు అంటే ఇది ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ మన శరీరంలో జరిగే ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నిటిని కూడా, డీపెస్ట్ సటిల్ యాక్షన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు మన శరీరం లోపల ఉన్నటువంటి హయ్యర్ ఇంటెలిజెన్స్. అయితే ఈ ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు, ఈ కంటిన్యూస్గా పాత కణాలు రిప్లేస్ చేసి కొత్త కణాలు పుట్టడం, ఈ కణాల లోపల ఇంకా డీప్గా చూస్తే మాలిక్యూల్స్, యాటమ్స్, ఇవన్నీ కూడా శరీరం లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైన జ్ఞానశక్తి ముందుకు నడిపిస్తోంది ప్రక్రియలన్నిటినీ ఆయుర్వేదం చెప్తోంది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది బాగా డెవలప్ అయ్యి రీసెర్చ్ బాగా ముందుకెళ్ళిన తర్వాత ఆయుర్వేదం చెప్పినటువంటి విజ్ఞానాన్ని తిరిగి ప్రూవ్ చేస్తుందన్నమాట. మన శరీరంలో ఎన్ని ఏ ఆర్గాన్స్ ఉన్నా ఏమైనా కూడా ఫైనల్గా బేసిక్ యూనిట్స్ యాటమ్స్. విషయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు తాలూకా బేసిక్ యూనిట్ అనేది యాటమ్. యాటమ్ అనేది ఏంటి అంటే లోపలేవో పార్టికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అని, న్యూట్రాన్స్ అని, ప్రోటాన్స్ అని, అవి లైట్ స్పీడ్తో తిరుగుతూ ఈ ఎంప్టీ స్పేస్లోనే అటు ఇటు వెళుతూ ఒకదాంట్లో ఒకటి గుద్దుకుంటూ డిసింటిగ్రేట్ అయిపోతూ, ఇది మనం ఊహించుకునేది యాటమ్స్ అంటే. యాటమ్స్ అనేవి యాక్చువల్గా చెప్పాలంటే పార్టికల్స్ కాదు, అంటే ఒక పెద్ద రాయి లోపల ఉండేటువంటి చిన్న చిన్న రాళ్ళు కానీ, ఒక పెద్ద వృక్షంలో ఉండేటువంటి చిన్న చిన్న ఆకుల్లాగా మన పెద్ద శరీరంలో ఉండేటువంటి చిన్న చిన్న పార్ట్స్గా యాటమ్స్ కనబడవు. యాటమ్స్ అంటే ఎనర్జీలో కనబడేటువంటి చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్, డీవియేషన్స్ అన్నమాట. ఒక యూనిఫైడ్ ఫీల్డ్ అనేది ఉంటుంది, ఎనర్జీ ఫీల్డ్. అందులో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, డీవియేషన్స్, ఫ్లక్చువేషన్స్ని మనం యాటమ్స్గా తీసుకుంటాం. ఈ యూనిఫైడ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అందులోంచి అన్ని న్యాచురల్ ఫోర్సెస్ మనకు వస్తాయన్నమాట. అంటే ఈ మెటీరియల్ యూనివర్స్ ఏదైతే కనబడుతుందో ఇదంతా కూడా మన శరీరంతో సహా కనబడుతున్నటువంటి, అంత ఫిజికల్గా మనకు కనబడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఈ యూనిఫైడ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీలోంచి మనకు వస్తుంది. చెప్పాలి అంటే ఈ కణాల మధ్యలో, యాటమ్స్ మధ్యలో, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ వీటి మధ్యలో ఎలా అయితే ఒక ఎంప్టీ స్పేస్ ఉంటుందో అలాగే మన శరీరం అంతా కూడా ఎంప్టీ స్పేస్ లాగా మనము ఊహించుకోవచ్చు. మనకు కనబడుతున్నటువంటి సాలిడ్ మాస్ కనబడుతుంది కదా, మన ఫ్లెష్, మన బ్లడ్, మన బోన్స్ ఇవైతే కనబడుతున్నాయి కదా, లోపలకు తొంగి చూస్తే అవన్నీ ఎంప్టీనే, ఎంప్టీ స్పేసే, అందులో ఏం ఉండదు. అదంతా ఒక ఎల్యూషన్ అన్నమాట, మనకి ఒక మాయ. లోపలేముంది అంటే ఎనర్జీ మాత్రమే ఉన్నది. సో మనం ఈ హ్యూమన్ ఫిజియాలజీని అర్థం చేసుకుంటే ఈ క్వాంటమ్ మెకానికల్ బాడీ అనేదాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ బాడీ తాలూకా ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అనుకున్నాం కదా, అదే అద్భుతమైన శక్తి కలిగినది. ప్రపంచంలో జరిగేటువంటి అద్భుతమైన మార్పులన్నిటికీ కూడా ఒక హయ్యర్ ఇంటెలిజెన్సే కారణం. అలాగే మన శరీరంలో జరిగేటువంటి అద్భుతమైన పనులకు కూడా ఈ హయ్యర్ ఇంటెలిజెన్సే కారణం. అయితే ఇదంతా కూడా వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి? ఎందుకు అంటే విజ్ఞానానికి అన్నీ తెలుసు. శరీరంలో జరిగే ప్రతి కణంలోని, ప్రతి కణం లోపల ఉండేటువంటి డిఎన్ఏలోని అన్నిట్లోని ఏం జరుగుతుందో అన్నీ తెలుసు అని అనుకుంటాం మనం. కానీ శరీరంలో జరుగుతున్నటువంటి ఏ చిన్న ప్రాసెస్ని కరెక్ట్గా ఇంకా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ ఏదో గీసుకుంది, రక్తం వచ్చింది, దాని తర్వాత నెమ్మదిగా అది హీల్ అయింది. ఈ హీల్ అవ్వడం అనే ప్రాసెస్లో ఎన్నో రకాల వేల రసాయనిక చర్యలు జరుగుతున్నాయి. ఇది ఎలా జరుగుతున్నాయి, రక్తం ఎలా గడ్డుగడుతోంది, ఈ హీలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతోంది, ఇదంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉండి ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అంటే ఒక సింపుల్ రక్తం గడ్డగట్టడం లేదా హీల్ కట్ అయిన చోట హీల్ అవ్వడం ఇలాంటి ప్రొసీజర్స్ని ఫిజికల్ వరల్డ్లో ఎవరు కూడా తిరిగి చేసి చూపించలేకపోయారు. ఇదంతా హయ్యర్ ఇంటెలిజెన్స్, ఒక డాక్టర్ మందేస్తే అవుతుంది కాదు, శరీరమే చేసుకుంటుంది. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం శరీరానికి ఉన్నటువంటి ముఖ్యమైన శక్తి తనని తాను హీల్ చేసుకోగలడం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మందు కావాలి, ఎంత మోతాదులో కావాలి, అది ఎక్కడికి కావాలి, ఎంత రిలీజ్ చేయాలి, ఇవన్నీ శరీరానికి తెలుసు. శరీరం లోపల ఒక అద్భుతమైన ఫార్మసీ ఉంది. ఆ హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా శరీరమే చేసుకుంటుంది.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఎరుపు మెరిసిందోయ్ మావా, ఉరుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా. కలిగా ఈ దొరుగాలి గడివాన దొరుగరేగి, కలిగా ఈ దొరుగాలి గడివాన దొరుగరేగి, గువ్వ పిట్టలాగా వణికే నన్ను చూడుమా మావా, నన్ను చూడుమా. మెరుపు మెరిసిందోయ్ మావా, పురుము పురిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా. జల్లు పడతా ఉంటే కలకల్లని కోరికలొస్తాయి, వాన జల్లు పడతా ఉంటే కలకల్లని కోరికలొస్తాయి, పుడు పుడు పోటీ నీళ్ళిస్తా ఊపులాడుమా మావా, ఊపులాడుమా. మెరుపు మెరిసిందోయ్ మావా, పురుము పురిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా. మనసైనది పక్కన ఉంటే మగతని ధర తగునా మావా, మనసైనది పక్కన ఉంటే మగతని ధర తగునా మావా, కొసరి కొసరి నమ్మకపోతి ఊరుకోనురా మావా, ఊరుకోనురా. మెరుపు మెరిసిందోయ్ మావా, పురుము ఉరిమిందోయ్ మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా మావా, చీకట్లో చిన్నదాన్ని గిడిచి పోకుమా.
అసలు హీలింగ్ అంటేనే మళ్ళీ తిరిగి నార్మల్ న్యాచురల్గా శరీరం తన ఫంక్షన్స్లోకి తన యాక్టివిటీస్లోకి తిరిగి రావడంగా ఆయుర్వేదం చెప్తుంది. ఎలా జరుగుతుంది ఇది? శరీరం లోపల ఉన్నటువంటి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అది చేస్తుంది. ఈ హీలింగ్ అనేది శరీరంలో జరుగుతోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి విరిగింది, ఎముకలు విరిగిపోయినాయి, అప్పుడు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఏం చేస్తాడు? మరీ ముక్కలు ముక్కలు అయిపోతే ఆ ముక్కలు అన్నింటిలో దగ్గరికి చేర్చి స్క్రూలు నట్లు బిగిస్తాడు, లేదు జస్ట్ చిన్న ఒక చోటే విరిగి ఉంటే కనుక ఒక సిమెంట్ కట్ వేస్తారు. సో డాక్టర్ తాలూకు టాలెంట్ అంతా కూడా ఆ ఎముకల్ని సరైన పద్ధతిలో అతుక్కోవడానికి వీలుగా దగ్గరగా ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో అమరుస్తాడు, అండ్ తొందరగా రీజనరేట్ అవడం కోసం చెప్పి, తొందరగా హీల్ అవడం కోసం చెప్పి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా శరీరానికి కొన్ని మందులు వేస్తాడు. కానీ హీలింగ్ ప్రాసెస్ చేసేది మాత్రం శరీరమే. అది డాక్టర్ తాలూకా శక్తిని మించి ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ శక్తి శరీరంలో జరుగుతుంటుంది. ఈ హీలింగ్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైనది జీర్ణ ప్రక్రియ. న్యాచురల్గా శరీరం తనంతట తాను హీల్ చేసుకోవాలి అనుకుంటే శరీరంలో జరిగే జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగాలి. మామూలుగా దెబ్బ తగిలితే మాత్రమే కాదు, కంటిన్యూస్గా పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుట్టాలి అంటే డైజెస్టివ్ ఫంక్షన్, జీర్ణ ప్రక్రియ ఉందో అది ప్రాపర్గా జరగాలి, కరెక్ట్గా జరగాలి. అది జరగాలి అంటే లోపల ఉన్నటువంటి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మనం తీసుకున్నటువంటి ఆహారంలోంచి కావలసినటువంటి శక్తిని తీసుకుని దాన్ని ఏ విధంగా ఆ ప్రక్రియలకి ఉపయోగపడుతుందో ఆ విధంగా దాన్ని మలిచి ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడికి పంపించి ఏమేమి చేయాలో అక్కడ చేయించేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ జీర్ణ ప్రక్రియ ద్వారా మొత్తం శరీరాన్ని నరిష్ చేసి పోషించి శక్తివంతంగా చేసేది జరుగుతుంది. అందువల్ల జీర్ణ ప్రక్రియ అనేది మన శరీరంలో ఉన్న బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ శరీరం తాలూకా హీలింగ్ పవర్ని కంటిన్యూస్గా ఉండేలాగా చేసేది జీర్ణ ప్రక్రియ. సో ఈ జీర్ణ ప్రక్రియ ద్వారా మన శరీరంలో ఉండే హయ్యర్ ఇంటెలిజెన్స్ మనకు కావాల్సిన పోషక పదార్థాలని మన శరీరంలో ఎక్కడెక్కడ ఏమేం కావాలో అక్కడికి అందించడం కోసం ఆహారంలోంచి తీసుకుని ఆ పోషక పదార్థాలని దాన్ని అబ్జార్బ్ చేసే విధంగా మార్చి వేటిని కలపాలో వాటిని కలిపి వేటిని వేటితో కలిపి పంపించాలో వాటితో పంపించి ప్రతి కణాన్ని ప్రతి ఆర్గాన్ని ప్రతి టిష్యూని ప్రతి ఆర్గాన్ సిస్టమ్ని మళ్ళీ కంటిన్యూస్గా కొత్తదిగా చేస్తూ ఉంటుంది. ఏంటి డైజెస్టివ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి లింక్ ఏంటి? డైజెస్ట్ సిస్టమ్ అసలు ఇంటెలిజెన్స్ అంటే బ్రెయిన్కి సంబంధించింది కదా, స్టమక్కి ఇంటెస్టైన్స్కి దానికి ఇంటెలిజెన్స్కి ఏంటి సంబంధం అంటే ఆయుర్వేదం ప్రకారం ప్రతి కణంలోని కూడా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, బుద్ధి అనేది ఉంటుంది, బుద్ధి తాలూకా స్థానం అన్ని చోట్ల ఉంటుంది. శరీరంలో జరిగే అన్ని రకాల క్రియాకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేది ఈ ఇంటెలిజెన్స్ అనమాట, న్యాచురల్ ఇంటెలిజెన్స్ శరీరంలో ఉంటుంది. కొన్ని కోట్ల లక్షల కోట్ల మాలిక్యూల్స్ మన రక్తంలో ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి, ఎవ్వరు చెప్పరు దానికి. పలానా చోటుకి వెళ్ళు, నీతో పాటు ఈ న్యూట్రిషన్ తీసుకెళ్ళు, అక్కడ ఇవ్వు. బయట లైట్ మారుతుంటే కళ్ళ లోపల ప్యూపిల్స్ అవి అడ్జస్ట్ అవుతుంటాయి, ఎక్కువ లైట్ వస్తుంటే కన్స్ట్రక్ట్ అవుతాయి, లైట్ తగ్గిపోతే ఓపెన్ అయ్యి బాగా చూసేలాగా ప్రయత్నిస్తాయి, ఎవరు చెప్తారు దానికి? కెమెరా లెన్స్ కన్నా కూడా అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ ప్యూపిల్కి. మన శరీరం లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రత అవసరాన్ని బట్టి బయట ఎక్కువ వేడిగా ఉంటే కొంచెం ఆ వేడిని తగ్గించడానికి, బయట ఎక్కువ చల్లదనం ఉంటే వేడిని పుట్టించడానికి కంటిన్యూస్గా పనిచేస్తుంటుంది. వీటన్నిటికీ కూడా మన జీర్ణ ప్రక్రియ కంటిన్యూస్గా ఒక అద్భుతమైన కర్మాగారంలాగా పనిచేస్తూ కావలసినటువంటి శక్తిని కంటిన్యూస్గా నిరంతరాయంగా సప్లై చేస్తూనే ఉంటుంది. కానీ ఇంత అద్భుతమైన కర్మాగారాన్ని మనము గనక డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ వల్ల మనకి సమస్యలు రావడం స్టార్ట్ అవుతాయి, ముందు కొన్ని లక్షణాలుగా కనబడతాయి. ఎప్పుడైతే ఆ లక్షణాలు కనబడతాయో ఆ లక్షణాలు మన శరీరము మనతో కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ భాషగా మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్షణాలను సంప్రెస్ చేసేసి ఈ డిస్టర్బెన్స్ని ఇంకొంచెం కంటిన్యూ చేయకుండా ఆ డిస్టర్బెన్స్ ఎక్కడొచ్చిందో తెలుసుకొని ఆ డిస్టర్బెన్స్ని కరెక్ట్ చేసి లక్షణాలు పోయేలాగా చేయాలి. ఈ డైజెషన్ మెటబాలిజము ఇది చాలా న్యాచురల్ ఎఫిషియన్సీతో పనిచేయాలి అంటే మంచి లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. పిచ్చి పిచ్చి ఆహార పదార్థాలు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, మనసు నిండా నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపము, శారీరకంగా మానసికంగా బాగా స్ట్రెయిన్ అయిపోవడము, ఇవన్నీ చేస్తుంటే శరీరంలో ఉన్నటువంటి న్యాచురల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యి ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ కూడా దాని ఫంక్షన్ సరిగా చేయలేకపోతుంది. ఎందుకంటే సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి. ఈ డైజెషన్ అనేది ఒక సెంట్రల్ రోల్ అనుకోండి, కంటిన్యూస్గా శరీరం తాలూక ఫామ్ని రిస్టోర్ చేసి పాత కణాలు పోయి కొత్త కణాలు పుట్టించి అంత బ్యాలెన్స్లో మెయింటైన్ చేసేదంతా కూడా డైజెషన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ జీర్ణ ప్రక్రియ ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసు. అయితే ఈ జీర్ణ ప్రక్రియలో జరిగేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని రకాల రసాయనిక మార్పులు, చర్యలు ఇవన్నీ కూడా మనకు అసలు ఏమీ తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అండ్ మనం ఏమీ దానికోసం కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ డైజెస్టివ్ ప్రాసెస్ అనేవి చాలా మనం కెమిస్ట్రీ ల్యాబ్లో మనం తెలుసుకున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ కన్నా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. దానికోసం మనం ఏం చేయక్కర్లా. కానీ ఎప్పుడైతే మనము ఏదో ఒక డిస్టర్బెన్స్ని కాజ్ చేసి అందులో జరిగేటువంటి ప్రక్రియ సక్రమంగా జరగకుండా ఉండేలాగా మనం ఏదో తప్పులు చేస్తే, అప్పుడు మనకి అరే ఏదో అయింది అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో అటువంటి తప్పులు జరిగినప్పుడు మనకి కనబడే లక్షణాలు ఎలా ఉంటాయి అదొకసారి తెలుసుకుందాం. జనరల్లీ ఇనీషియల్గా ఎప్పుడు డైజెస్టివ్ సిస్టంలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా వచ్చే మొట్టమొదటి సమస్య కడుపు నొప్పి. ఒక్కొక్కసారి ఈ కడుపు నొప్పి మోషన్ అయిపోగానే తగ్గిపోతుంది. మనకి పొట్టలో కిందన ఎడమవైపు నొప్పి వస్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి వేరే చోట రావచ్చు, ఆ నొప్పి కూడా తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు. కొంతమందికి క్రాంప్స్ లాగా చుట్టుకుపోయినట్టుగా నొప్పి వస్తున్నట్టు అని చెప్తారు. కొంతమందికి అలా కంటిన్యూస్గా డల్ పెయిన్ కానీ, లేకపోతే షార్ప్గా ఉండే పెయిన్ కానీ, లేకపోతే మంటలతో వచ్చే నొప్పి కానీ వస్తుందని చెప్తుంటారు. సో ఈ రకరకాల నొప్పులకి రకరకాల కారణాలు ఉంటాయి. బట్ నొప్పి వస్తుంది అంటే ఏదో డైజెస్ట్ సిస్టంలో సంబంధించిన సమస్య ఉన్నదనే అర్థం. చాలామంది చెప్తారు కడుపు ఉబ్బిపోయిందండి, కడుపు ఉబ్బరంగా ఉంది, గ్యాస్ నిండిపోయిందని. జనరల్లీ ఈ సమస్య కూడా మోషన్ అయిపోతే కొంతమందికి రిలీవ్ అవుతుంది, కొంతమందికి తగ్గదు. మరికొంతమంది చెప్పేది ఏంటంటే మాటమాటికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఆ లూజ్ మోషన్స్తో పాటు కడుపు నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నాళ్ళు లూజ్ మోషన్స్ వస్తాయి, మళ్ళీ ఇంకో 5-6 రోజులు సరిగ్గా మోషన్ అవ్వదు, మళ్ళీ లూజ్ మోషన్స్, మళ్ళీ మలబద్ధకం, అలా కూడా చెప్తుంటారు. అండ్ మరికొంతమంది ఏంటంటే మోషన్కు వెళ్ళినా కూడా కడుపు ఖాళీ అయినట్టు అనిపించట్లేదు, ఇంకా ఏదో ఉండిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. ఎంటీ కాలేదు, బౌల్స్ క్లియర్ కాలేదు, కడుపు ఫ్రీ అవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా రకాల సింప్టమ్స్ ఉండొచ్చు. చాలామందికి ఏ నొప్పి గిప్పి ఏం లేకుండా కాన్స్టిపేషన్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి మోషన్ పాస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, చాలా కొద్దిగా మోషన్ అవుతుంది, చాలా కష్టంగా గట్టిగా అవుతుంది, లేకపోతే పల్చగా అవుతుంది, లేకపోతే సన్నగా ఆ మోషన్ బయటకు వచ్చేది పెన్సిల్ లాగా సన్నగా వస్తుంటుంది. లేదా చాలామంది చెప్పే సమస్య ఏంటంటే గ్యాస్ 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 అంటారు. ఇంకే సమస్య ఉండదు, ఓన్లీ గ్యాస్ వస్తుంటుంది. అంటే ఈ సమస్యలు ఏంటంటే ఒక సమస్య నుంచి ఇంకొక సమస్య, ఒక లక్షణం నుంచి ఒక లక్షణం, గంటల్లో మారిపోవచ్చు, లేదా రోజులు పట్టవచ్చు, లేకపోతే వారాలు పట్టవచ్చు. కానీ ఇవన్నీ కూడా మెయిన్గా మూల కారణం ఒకటే, జీర్ణ ప్రక్రియ సరిగా జరగట్లేదు. ఇది మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఈ జీర్ణ ప్రక్రియలో సమస్య వచ్చిందంటే ఇందాక నేను చెప్పిన సింప్టమ్స్లో ఏ ఒక 2 సింప్టమ్స్ అయినా ఉంటాయి. కానీ చాలా ప్రమాదకరమైన సింప్టమ్ ఏంటంటే మోషన్ మార్గం గుండా రక్తం వెళ్ళడం, బ్లీడింగ్ అవ్వడం. అలా అవుతే ఎమర్జెన్సీలో మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మనల్ని మనం హీల్ చేసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయొద్దు రక్తం పడుతుంటే కనుక. ప్రొఫెషనల్ కేర్ అనేది చాలా అవసరం. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పి ట్రీట్ చేయించుకోవడం చాలా అవసరం. కానీ అసలు జీర్ణ ప్రక్రియలో ఏమవుతోంది అండ్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది చెప్పడానికి మాత్రమే నేను ఈ కార్యక్రమం చెప్తున్నాను. డైజెషన్ అనేది ముందు మన జీర్ణ ప్రక్రియ అనేది ముందు మన నోట్లోనే స్టార్ట్ అవుతుంది. మనం నమలుతుంటే మన సెలైవరీ గ్లాండ్స్లోంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ తయారవుతాయి. అవి మన బుగ్గల్లోని నాలుగు కింద అక్కడంతా ఉంటాయి అన్నమాట. అక్కడే ఈ ఆహారం డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆహారాన్ని మింగిన తర్వాత జాగ్రత్తగా ఆహారాన్ని మెడలో ఉండేటువంటి ఒక ట్యూబ్, ఈసోఫాగస్ అంటారు, అందులోకి పంపించి అందులోంచి స్టమక్లోకి మన కడుపులోకి ఈ ఆహారాన్ని పంపించే ప్రక్రియ జరుగుతుంది. అండ్ ఈ ఆహారము ఆ ట్యూబ్లోకే వెళ్తుంది, వెనక ఇంకో ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లోకి వెళ్తే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళకుండా ఈ ట్యూబ్లోకే పంపిస్తుంది ఆహారాన్ని. అయితే ఈ ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళగానే అక్కడ చాలా పవర్ఫుల్ యాసిడ్ సెక్రీషన్స్ జరుగుతాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాని అన్నిటిని చంపేస్తాయన్నమాట. అండ్ కాసేపు ఆ ఆహారాన్ని స్టమక్లో ఉంచుతుందన్నమాట మన శరీరం. అక్కడ ఎంత స్ట్రాంగ్ యాసిడ్స్ తయారవుతాయంటే అటువంటి స్ట్రాంగ్ యాసిడ్స్ని ఒక చిన్న కప్పులో తీసుకుని అందులో మనం వేలును పెడితే ఆ వేలుకి అరిగిపోతుందన్నమాట, అంత స్ట్రాంగ్ యాసిడ్స్. అందువల్ల ఈ స్టమక్ తర్వాత వచ్చే చిన్న పేగలు ఏవైతే ఉంటాయో అందులో మోస్ట్లీ ఈ బ్యాక్టీరియాలు గిక్టీరియాలు ఏమి ఉండవు, ఎందుకంటే అన్నీ కూడా స్టమక్లోనే చచ్చిపోయి స్టెరైల్ ఫుడ్ ఈ పేగుల్లోకి వెళ్తుందన్నమాట. కానీ కొన్ని రకాల పారాసైట్స్, టేప్ వామ్స్, హుక్ వామ్స్ ఇలాంటివి మాత్రం ఈ యాసిడ్స్ని ఎస్కేప్ చేసి నెక్స్ట్ పేగులోకి వెళ్ళిపోతాయి. ఈ బ్యాక్టీరియాలని చంపడం మాత్రమే కాకుండా ఈ స్టమక్లో ఏమవుతుందంటే, ఒక మిక్సీ ఎలాగైతే వేసిన ఆహార పదార్థాన్ని మెత్తటి పేస్ట్గా మారుస్తుందో చట్నీలాగా, అలా మనం తీసుకున్నటువంటి సాలిడ్ ఫుడ్ని మెత్తటి బౌల్స్గా మార్చి స్మూత్గా పేగుల్లోంచి వెళ్ళేదానికి కూడా హెల్ప్ చేస్తుంది ఫిజికల్గా. అదే సమయంలో మన స్టమక్లో చాలా రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ అయ్యి అవి ఆహారాన్ని చాలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తాయన్నమాట. ఈ స్టమక్లో చెప్పాను కదా యాసిడ్స్ తయారవుతాయని, ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, చాలా పవర్ఫుల్ యాసిడ్ అది. అది మనం ఈవెన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే మీట్ అలాంటివి తిన్నా కూడా వాటిని కూడా కరిగిస్తుంది, కానీ మన స్టమక్ తాలూకా గోడలను మాత్రం కరిగించదు, ఎందుకంటే థిక్ మ్యూకస్ మెంబ్రేన్ దాన్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆ మ్యూకస్ మెంబ్రేన్ బాగా కట్ అయిపోయి డైరెక్ట్గా స్టమక్ వాల్ మీద ఈ యాసిడ్స్ పడితే అప్పుడు అల్సర్స్ అంటే పుళ్ళు అన్నమాట, శరీరం లోపల ఉండే పుళ్ళు, వాటిని పెప్టిక్ అల్సర్స్ అంటారు, స్టమక్లో వచ్చే అల్సర్స్ని, అవి తయారయ్యే అవకాశం ఉంది.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిల్ లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రణయ దయాంబుధి,
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన నోరు, మన స్టమక్, ఇట్లో జరిగేదంతా కూడా కఫదోషం కంట్రోల్లో ఉంటుంది ఈ జీర్ణ ప్రక్రియ అని చెప్తారు. కఫదోషం అంటే శరీరంలో ఉండే అన్ని ద్రవాలని రెగ్యులేట్ చేస్తుంది. ఈ సెలైవాతో సహా అన్ని రకాల సెక్రీషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కఫం కంట్రోల్లో ఉంటాయన్నమాట. అయితే ఈ కఫం తాలూకా డిస్టర్బెన్స్ ఏదైనా శరీరంలో జరిగితే చాలామందికి నోట్లో నీళ్ళు ఊరడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, స్టమక్లో ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయిపోవడం, ఎక్కువ మ్యూకస్ తయారైపోవడం, అంటే మన స్టమక్లో కావచ్చు లేదా మన రెస్పిరేటరీ సిస్టంలో కావచ్చు ఎక్కువ కఫం తయారైపోవడం, ఇవన్నీ కూడా కనబడతాయి. చాలామందికి ఎక్కువ వామిటింగ్స్ అయిపోతుంటాయి కదా, అది కఫం వల్లనే. అండ్ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎక్కువ వామిటింగ్స్ అవుతుంటాయి. పర్టికులర్లీ కఫ ప్రకృతి ఉండేవాళ్ళు కఫాన్ని పెంచేటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటే, అంటే ఎక్కువ పాలు, పనీరు, నెయ్యి లాంటివి, లేకపోతే మీట్ అది అలాంటిది ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉండేటువంటిది, అప్పుడు సమస్య పెరుగుతుందన్నమాట. అయితే ఈ ఆహారము స్టమక్ని దాటి పేగుల్లోకి వెళ్తుంది, చిన్న పేగులు, స్మాల్ ఇంటెస్టైన్స్ అంటారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన జీర్ణ ప్రక్రియ, జీర్ణ కోశంలో అటువంటి ముఖ్యమైన భాగం స్మాల్ ఇంటెస్టైన్స్. నోరు, స్టమక్లోని కఫదోషం ఎక్కువ డామినేషన్ ఉంటే కనుక ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ చిన్న పేగుల్లో పిత్తదోషంతో డామినేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా ముఖ్యమైన ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ పిత్తదోషం ప్రభావం వలన స్మాల్ ఇంటెస్టైన్స్లో సెక్రెట్ అవుతాయన్నమాట. పేరు స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు, కానీ చిన్నది కాదండి. ఇది చిన్నది ఎందుకన్నారంటే అది కొంచెం సన్నగా నేరోగా ఉంటుంది, డయామీటర్ నేరోగా ఉంటుంది, కానీ చాలా పొడుగు ఉంటుంది, ఆల్మోస్ట్ 20 అడుగులు పొడుగు ఉంటుంది. అయితే ఈ లోపల, ఈ వాల్స్ లోపల చిన్న 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 విల్లాయి ఉంటాయన్నమాట, కొన్ని లక్షల కోట్ల విల్లాయి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే తీసుకున్న ఆహారాన్ని అబ్జార్బ్ చేసుకునే సర్ఫేస్ తాలూకు ఏరియాని పెంచుతాయన్నమాట. అన్ని న్యూట్రియంట్స్ని వాటి ద్వారా అబ్జార్బ్ చేసుకుని రక్తంలోకి, రక్త ప్రసరణలోకి పంపిస్తాయన్నమాట. అయితే ఈ అబ్జార్ప్షన్ అనేది కనుక ఈ చిన్నపేగుల్లో దెబ్బతింటే చాలా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ మోడర్న్ వెస్ట్రన్ రీసెర్చ్ని చూస్తే కనుక, వెస్ట్రన్ మెడిసిన్ని చూస్తే కనుక, ఈ చిన్న పేగులు స్మాల్ ఇంటెస్టైన్స్లో జనరల్లీ ఏ సమస్యలు రావు అంటారు. ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన జబ్బులు కావచ్చు, లేకపోతే క్యాన్సర్ లాంటివి ఇలాంటివి కావచ్చు, వస్తే స్టమక్లో వస్తాయి స్టమక్ క్యాన్సర్ లాంటివి, లేదంటే పెద్ద పేగుల్లో వస్తాయి క్యాన్సర్ లాంటివి, ఇంకా మిగిలిన సమస్యలు కూడా అలాంటి చోట ఎక్కువ వస్తాయి అని అంటారు. ఎందుకు అంటే స్మాల్ ఇంటెస్టైన్స్కి ఏదో స్పెషల్గా ఒక రోగ నిరోధక శక్తి ఇచ్చింది ప్రకృతి అంటారు. ఎందుకంటే మొత్తం అన్ని ఆర్గాన్స్లో కల్లా, అన్ని పార్ట్స్లో కల్లా మోస్ట్ యాక్టివ్ డైజెషన్ జరిగేది స్మాల్ ఇంటెస్టైన్స్లోనే. కానీ ఆయుర్వేద ప్రకారంగా ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ అనేది సరిగ్గా లోపల బ్యాలెన్స్ దెబ్బతింటే రకరకాల కొత్త కొత్త సమస్యలకి మూల కేంద్రంగా తయారయ్యే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. ఎందుకంటే అగ్నికి మెయిన్ బేస్ అక్కడ జరుగుతుందన్నమాట. స్మాల్ ఇంటెస్టైన్స్ డైజెస్టివ్ ఫైర్ అనేది ఏదైతే ఉందో అక్కడ ప్రజ్వలిస్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ని ఆయుర్వేదంలో గ్రహణి అంటారు. గ్రహణి అంటే గ్రహించేది, అంటే అన్నీ అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట. అబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ద్వారా ఆహారంలోని ఎసెన్స్ని గ్రహించి శరీరం మొత్తానికి అందించే ప్రదేశం కాబట్టి దీన్ని గ్రహణి అంటారు. అంటే ఆహారాన్ని ఒక జ్ఞానంగా మార్చి శరీరాన్ని అందరికీ అందిస్తుందన్నమాట. ఇటువంటి గ్రహణి కనుక సరిగ్గా పనిచేయకపోతే మనకి రకరకాల లక్షణాలు, మోషన్స్ ఎక్కువ అవడం, నీరసం, ఆకలి తగ్గిపోవడం, సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం, ఆయుర్వేద డాక్టర్లు ఏంటంటే ఈ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య అని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. కానీ వెస్ట్రన్ మెడిసిన్ వాళ్ళు దాన్ని పెద్దగా పెద్ద సమస్యగా తీసుకోరన్నమాట. మనం తీసుకున్నటువంటి ఆహారం హెల్దీగా లేకపోతే ఈ ఇంటెస్టైన్స్లో స్మాల్ ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ సరిగా అవ్వదన్నమాట. ఏదో ఒకటే రకమైన ఆహారం ఎంతసేపు మీట్ 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 ఏదో స్వీట్ 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 స్వీట్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంత స్వీట్ ఎక్కువైపోయినా మీట్ ఎక్కువైపోయినా కూడా ఏదో ఒకే రకమైనటువంటి ఆహారం ఎక్కువ తీసుకుంటే ఆ ఆహారం సరిగా డైజెస్ట్ కాదు అండ్ అది అబ్జార్బ్ కూడా సరిగ్గా కాదు అని చెప్తారన్నమాట. అండ్ అలాంటి టైంలోని బాగా వచ్చిన ఇబ్బందులు తగ్గించడం కోసం లాక్సిటివ్స్ వేసుకోవడము, కడుపు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, ఇంకా అదర్ ఇబ్బందులు ఉంటే స్టిమ్యులెంట్స్ లాంటి డ్రగ్స్ వేసుకోవడము, లేదా స్టిమ్యులేట్ చేసేటువంటి కెఫీన్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా ఘోరంగా మారుస్తాయన్నమాట. ఈ వాత టైప్ ఆఫ్ మానసిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎక్కువ కాఫీ తాగాలనిపిస్తుంటుంది, వాళ్ళకి ఇంకా మాల్ అబ్జార్ప్షన్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఈ మాల్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వని వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటే, అరగడానికి కష్టంగా ఉన్నటువంటి హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, బాగా ఎక్కువ మసాలా వేసినవి, ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసినవి, ఎక్కువ స్పైసీగా ఉండేవి, అలాగే ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడో వండినటువంటి అటువంటివి తీసుకోకూడదు అన్నమాట. అండ్ ఓవర్గా ఒకేసారి తినకూడదు ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం కొంచెం తింటే మంచిది. అండ్ మరీ ఓవర్గా ఫ్రై చేసి కుక్ చేసేయడం కూడా మంచిది కాదు, మరీ పచ్చిగా తినడం కూడా మంచిది కాదు ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి. బాగా వేడిగా ఉండేవి, బాగా చల్లగా ఉండే ఆహార పదార్థాలు కూడా తినడం మంచిది కాదు. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఔషధంగా పనిచేసే ఆహార పదార్థం మజ్జిగ, బాగా చిలికిన మజ్జిగ ఈ పేగులకి అమృతంలాగా పనిచేస్తుందంటారు. ఈ చిన్న పేగు సరిగ్గా పనిచేస్తుంటే వస్తున్న ఆహారంలో తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి మంచి న్యూట్రిషన్ అంతా కూడా మన రక్త ప్రసరణలోకి వెళ్తుందన్నమాట. ఇదంతా చిన్న పేగులో జరుగుతుంది. ఈ పోషక పదార్థాలు ఏవైతే రక్తంలోకి వెళ్తాయో అవి లివర్ దగ్గరికి వెళ్తాయి, ఇంకా అక్కడ చాలా డీప్ మెటబాలిక్ ప్రాసెసెస్ జరుగుతాయన్నమాట. దానివల్ల ఈ ఆహారం అంతా కూడా శక్తిగా మారుతుంది. అండ్ లివర్ ఈ ఆహారం నుంచి శక్తి తయారు చేయడమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ కూడా శరీరంలో సర్క్యులేషన్లోకి వెళ్ళకుండా శరీరం బయటికి పంపించేసే ప్రయత్నం చేస్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ అనేవి పిత్తం తాలూకా సీట్ అనుకున్నాం, అదే పిత్తం తాలూకా సీట్ లివర్ కూడా అన్నమాట. ఈ లివర్లో ఎక్కువ యాక్టివిటీ జరిగితే ఆ హార్ట్ వలన డిస్టర్బెన్స్ వస్తే హార్ట్ ఎమోషన్స్ అంటే బాగా కోపం, బాగా కుళ్ళుకోవడం, బాగా ఏదో సాధించాలనే కోరిక ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి అన్నమాట. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే లివర్ అనేది హీట్ ఎక్కువయ్యే అవకాశం ఉన్నటువంటి ఆర్గాన్ కాబట్టి దానివలన రకరకాలైనటువంటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే వేడి పెరగడం వల్ల పూసినట్టుగా ఉండే రకరకాల జబ్బులు వస్తాయంటారు. అలాగే లివర్తో పాటు ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ కూడా ఈ డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ చేసేటువంటి ఆర్గాన్స్. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది, ఇన్సులినే కాదు ఇంకా చాలా హార్మోన్స్ని తయారు చేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే బైల్ అనే ఒక రసాయన పదార్థాన్ని, ఆయిలీ గ్రీన్ లిక్విడ్ ఉంటుందన్నమాట లివర్ తయారు చేస్తుందని, దాన్ని తనలో స్టోర్ చేసుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయాలంటే ఈ బైల్ని పంపించి మనకి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ చేస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పిత్తం కంట్రోల్లో ఉంటాయి. పిత్తం అంటే సంస్కృతంలో పిత్తం అంటే ఇంగ్లీష్లో బైల్ అని అర్థం అన్నమాట. ఈ స్మాల్ ఇంటెస్టైన్స్లోంచి ఆహారం బయటకు వెళ్ళిపోవడానికి 3 నుంచి 5 గంటలు పడుతుంది. ఆ టైంలో చాలా చాలా పోషక పదార్థాలు ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ లేదా గ్రహణి ఆ పోషక పదార్థాలను గ్రహిస్తుంది. ఇంకేమైనా అరగనటువంటి ఆహారము మోస్ట్లీ లిక్విడ్గా ఉండేది, ఇది కోలాల్లోకి వెళ్తుంది అంటే పెద్ద పేగులు అన్నమాట, అది ఒక 4 ఫీట్ మాత్రం పొడుగుంటుంది. దీని లార్జ్ ఇంటెస్టైన్ ఎందుకంటారంటే దాని డయామీటర్ పెద్ద ఉంటుంది, పొడుగ్గా ఉంటుందని కాదు విడ్త్ ఎక్కువ ఉంటుందని. స్మాల్ ఇంటెస్టైన్స్ మన కాలి బొటన్ వేలంత లా ఉంటాయి కానీ చాలా పొడవు ఎక్కువ ఉంటాయి. ఈ పెద్ద పేగులో ఏమవుతుందంటే పోషక పదార్థాలు అన్నీ కూడా శరీరానికి కావాల్సినవి, మెదడుకి చాలా ముఖ్యమైనటువంటివి, నర్వస్ సిస్టమ్ సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా పెద్ద పేగుల్లో అబ్జర్వ్ అవుతాయి. ఈ పెద్ద పేగుల్లో వాత ప్రధానంగా అన్ని యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట. వాత దోషం ప్రధానం అక్కడ. వాతం ఎవరిలో అయితే డిస్టర్బ్ అయిపోయి ఉంటుందో వాళ్ళలో విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడము, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, ఇదంతా కూడా అక్కడ వాతం డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చిన సమస్య అన్నమాట. మన మెడ దగ్గర నుండి కింద కోలాన్ దాకా ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంతా కూడా యాసిడ్స్తో ట్రీట్ చేయడం వల్ల బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉంటుంది. కానీ కోలాన్లో అంటే మన పేగులు పెద్ద పేగుల్లో 400కు పైగా రకరకాల బ్యాక్టీరియా స్పీసీస్ పెరుగుతుంటాయంట. అవి ఏం చేస్తాయి, తీసుకున్న ఆహారంలో ఎక్సెస్ వాటర్ని అబ్జర్బ్ చేసేస్తాయి, ఇంకేమైనా న్యూట్రియన్స్ మిగులుంటే అబ్జర్బ్ చేసేస్తాయి. సో బయటకు వచ్చేటువంటి మోషన్ ఏదైతే ఉందో అందులో కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు తీసి పిప్పిని మాత్రం బయటకు పంపిస్తాయి. ఈ పెద్ద పేగులు ఉండే చాలా మటుకు మెటీరియల్ అంతా కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చినట్టు తయారైనది ఉంటుంది అన్నమాట. మనం పాస్ చేసేటువంటి మోషన్లో చాలా మటుకు బ్యాక్టీరియాసే బయటకు పోతుంటాయి. అయితే ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ కోలంలోనే 4 గంటల నుండి 3 రోజుల వరకు కూడా ఉండిపోతుంది బాగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. అక్కడ నుంచి రెక్టం అనే గొట్టంలోకి వెళ్తే అప్పుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. రెక్టంలోకి వెళ్ళగానే ఆ గోడల్ని బాగా స్ట్రెచ్ చేసి ఈ యొక్క రిఫ్లెక్స్ వచ్చేలాగా, మనకి మోషన్కి వెళ్ళాలని కోరిక వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. ఈ డైజెషన్ ఎలా జరుగుతుంది, ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, టాక్సిన్స్ ఎలా బయటికి పోతున్నాయి, ఇవన్నీ పర్టికులర్లీ మోషన్ ఎట్లా అవుతుందనే దాన్ని బట్టి డైజెషన్ సరిగ్గా అవుతుందా లేదో తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎటువంటి సైన్స్ సిమ్టమ్స్ మనకు బాడీ చెప్తోంది అది మనం గమనిస్తూ ఉండాలి. స్టూల్స్ ఎప్పుడు కూడా బాగా వాసన కొడుతున్నాయి అనుకోండి, మొత్తం డైజెస్ట్ సిస్టమ్ అంతట్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ ఈ పెద్ద పేగుల్లో డైజెషన్ సరిగ్గా కావట్లేదు అందువల్ల అంత వాసన వస్తుందని తెలుసుకోవాలి. అందువల్ల ఈ కోలాన్లో పెద్ద పేగుల్లో అబ్జార్ప్షన్ పెంచడం కోసం రకరకాలటువంటి చాలా స్పైసెస్ని ఈ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఆయుర్వేదం చెప్తుంది. అంటే మిరియాలు కావచ్చు, అల్లం కావచ్చు, ఇంకా జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నటువంటి ఆహారంలో అటువంటి పోషక పదార్థాలు బాగా అబ్జార్బ్ అవ్వడానికి అండ్ డైజెస్ట్ సిస్టమ్స్లో మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, వాటిలో డైజెషన్ బాగా జరగడానికి బ్రహ్మాండమైనటువంటి మసాలా దినుసుల్ని మన కిచెన్లోనే పెట్టి మనం అలవాటు చేసుకునేలాగా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మలిచింది ఆయుర్వేదం. జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతుందో, మన నోట్లో ఆహారం తీసుకున్న తర్వాత మన రక్తంలోంచి బయటకు వచ్చేదాకా, యానస్లోంచి బయటకు వచ్చేదాకా శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఈ నోట్లోని కడుపులోని కఫం తారుక ప్రాధాన్యత ఎక్కువ ఉంటే, చిన్న పేగుల్లో పిత్తం తారుక ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద పేగుల్లో వాతం తాలూకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఈ జీర్ణ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీర్ణ ప్రక్రియలో ఉన్న డిస్టర్బెన్సెస్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో అది కూడా చాలా ఈజీగా తెలుసుకుంటాం. ఇది చాలా ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకొంచెం ప్రాక్టికల్గా వచ్చేవారం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ డైజెస్టివ్ సమస్యలు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం ఎలా కనిపెట్టాలి అండ్ వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలా సాల్వ్ చేసుకోవడం ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినంత పెద్ద సమస్యలు కాకుండా మనం ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం, ఇది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా వచ్చేవారం తెలుసుకుందాము. నేను రేపు అంటే సోమవారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు లైవ్ షో చేస్తాను. ఈ లైవ్ షోలోని ఒక డిసీజ్ గురించి చెప్తూ మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఎవరన్నా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే లైవ్ షోలో నాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే నా ఈమెయిల్ ఐడి docsundarraj@gmail.com అనేటువంటి నా ఈమెయిల్ ఐడికి మీ ప్రశ్నలను కనుక పంపితే నేను సమాధానాలు పంపించే ప్రయత్నం చేస్తాను, రిప్లై చేస్తాను. మీరందరూ కూడా ఆయుర్వేదం యొక్క ముఖ్యమైనటువంటి ఆరోగ్య సూత్రాలని అర్థం చేసుకుని వాటిని అలవర్చుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. ఎంతో సమయాన్ని తీసుకుని ఈ జ్ఞానాన్ని మీరు వినే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడే నేను చెప్తున్న దానికి సార్థకత అనేది చేకూరుతుంది. మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మైండ్ మీడియా వ్యవస్థాపకులకి, నిర్వాహకులకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు డాక్టర్ సుందర్రాజ్ పెర్మాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం సెప్టెంబర్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.